నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
చదువుతుంది శ్రీమద్ భాగవతం 10వ స్కందము 3వ భాగం అధ్యాయం 47 శ్లోకం 60.
నా అయం శ్రియ అంగే ఊ నితాంతతే ప్రసాద స్వయా యోషితాం నలిన గంధ రుచిం కుతా అన్యా రాస ఉత్సవే అస్య భుజదండ గృహితాం కంఠ లబ్ధాశిషాం యః ఉదగాద్ వ్రజవల్లభీనాం. నాయం ప్రియోంగ ఉనితారంతి వసాదా నాయం ప్రియో అంగ ఉనితాంతరతే ప్రసాద సర్వోషితాం నలిన గంధ రుచాం కుతోన్యా సర్వోషితాం నలిన గంధ రుచాం కుతోన్యా రాసోత్సవే అస్య భుజదండ గృహిత కంఠ రాసోత్సవే అస్య భుజదండ గృహిత కంఠ లబ్ధాశిషాం యౌతకదా వ్రజవల్లభీనాం లబ్ధాశిషాం యౌతకదా వ్రజవల్లభీనాం.
నా పొందలేదు అయం ఇది శ్రియః లక్ష్మీదేవి అంగే పక్షస్థలంపై ఉన్న ఊ అయ్యో నితాంతరతే అత్యంత సున్నితమగు ప్రసాద అనుగ్రహము సహా స్వర్గలోపు యోషితాం వనితలు నలిన పద్మము యొక్క గంధ సుగంధము కలిగి రుచాం దేహకాంతి కుతః అల్పము అన్య అన్యలు రాస ఉత్సవే రాసోత్సవమునందు అస్య శ్రీకృష్ణు యొక్క భుజదండ బాహువులచే గృహీత ఆలింగం చేసుకునబడి కంట వారి కంఠములు లబ్ధాశ్యాం అట్టి అనుగ్రహమును బడిసిన వారు యహ ఏదైతే పుతగాట్ ప్రకటమైన వ్రజవల్లభీనాం వ్రజవంతుల యొక్క అర్థం చెప్పింది యేసు భక్తుని స్వరూపాదు వరుషులు. భావము గోపికలతో రాసడేలు వర్ణించినప్పుడు శ్రీకృష్ణుడు తన బాహువులతో వారిని ఆలింగం చేసుకున్నాను. ఇట్టి దివ్యానుగ్రహము లక్ష్మీదేవి గాని వైకుంఠనందరి ఇతర వనితలు గాని ఎన్నడూ లభించలేదు. పద్మను పోలిన దేహకాంతి శరీర స్వభావం కలిగిన పరమ సుందరీమణులకు స్వర్గలోక వనితలు నిజముగా అట్టి విషమనయంలో ఊహింపచాలరు. ఆయనతో లౌకిక గణం ప్రకారము సౌందర్యవంతులైన లౌకిక స్త్రీల గురించి చెప్పేదేముంది. భాష్యము ఈ శ్లోకమునకు ప్రతిపదార్థ తాత్పర్యములు శిల ప్రభుపాద రచించిన చైతన్ చరితామృతం వ్యాఖ్యానం మధ్యలో 88 గ్రహించబడింది. శిల విశ్వాచక ఠాకురులు ఈ శ్లోకము ఇట్లు వ్యాఖ్యానించిరి. సకల అవతార శ్రేష్ఠుడగురు శ్రీకృష్ణుడు అత్యున్నత పవిత్ర నైతిక స్థాయిలో నెలకొలిడును. ఆ విధంగా అతడు గోపాలనమును వనసంచారము కోతిపిల్లతో కలిసి వెనతినట వెన్నం దొంగలించుట పరపురుషుల బారిని వర్షపరచుకున్న వంటి కార్యములు లోక విమర్శను పొందుచునే సర్వులచే సర్వదా ప్రశంసాపాత్రుడై నిలిచెను. అట్లే భగవాన్ ఆహ్లాద శక్తి స్వరూపులైన గోపికలు లక్ష్మీదేవి కనను మహోన్నతమకు పవిత్రతను మంగళతమును బడిచాయి. ఆ విధంగా వారు వనవాసితులకు సామాన్య గోల్లవాలములు బాహ్యమునకు అనుచిత నడవడి కలివారైన అయిన కారణ లోకముచే విమర్శ గురువారైన పరమ భక్తురాణులు అయ్యున్నారు.
ఓమజ్ఞాంతమందస్త జ్ఞానాంజన్ శలాద
చక్షు నిర్మితమైన తస్మై శ్రీ గురువే నమః. ఉమావిష్ణుమరాయ కృష్ణదస్థాయి బదులు శ్రీమతే భక్తి వేదాంత స్వామి రామని నమస్తే సారస్వత దేవి గౌరవాన్ని ప్రచారణ దేవిశేష శూన్యవాది పాశ్చాత్యదేశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. ఈ యొక్క శ్లోకం గోపికల యొక్క ఉన్నత స్థితిని వివరిస్తుంది. అదే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అత్యంత పవిత్రమైన స్థితి ఏ విధంగా ఉన్నాడు, ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా అతను ఎన్నో రకాల ఆరోపణలు లేదంటే బృందావనంలో ఇతర ఇంట్లో వేద దొంగలించడం ఇటువంటి కార్యాలు లేదంటే గోవులను మేపడం ఇటువంటి కార్యాలను చేసినప్పుడు కూడా, అంతేకాకుండా గోపులతో అతను రాసులతో చేసిన కృత్యాలు సామాన్య జనులకి అది హర్షణ తగింది కానప్పుడు పోయినా సమస్త ప్రజలందరూ కూడా భగవంతుడుగా సర్వదా ప్రశంసా పాత్రుడు నిలిచి ఉన్నాడని ఇక్కడ భాషల్ని వివరిస్తోంది. అదేవిధంగా గోపికలు వాళ్ళు లక్ష్మీదేవి కన్నా మహోన్నతమైన పవిత్రతను పడుతున్నారు. తర్వాత ఈ యొక్క స్వర్గలోకంలో ఉండే అద్భుతమైన దేహకాంతి శరీర సౌరభ్యం కలిగిన సుందరిమణులు కూడా ఊహించినంత గొప్ప స్థాయిని అందుకున్నారు. ఇక వారు అటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడు కూడా సాధారణ స్థితిలో ఉన్న మనం లోక ప్రజలు లేదా స్త్రీలు వాళ్ళ అటువంటి గొప్ప గోపికల యొక్క స్థాయిని ఏ విధంగా అర్థం చేసుకోగలరు అని ఇక్కడ వివరిస్తుంది. దీని ముందు శ్లోకంలోని భాషలో మూడు రకాలైన స్త్రీల యొక్క వ్యక్తిత్వాల గురించి వివరించబడింది. అది నిన్న విశ్వంబర ప్రభు చాలా బాగా వివరించి చెప్పారు. ఒకటేంటంటే మూడు రకాల వ్యక్తులు ఉంటారు స్త్రీలు. ఒక రకమైన స్త్రీ తన యొక్క భర్త ప్రియును సాంగత్యంతో ఇద్దరితో కూడా సాంగత్యం చేస్తూ తన జీవితాన్ని గడుపుతుంటుంది. అది లోకం నిందిస్తుంది, అదేవిధంగా శాస్త్రం కూడా నిందిస్తుంది అని చెబుతుంది. రెండో రకం స్త్రీ భర్తను త్యజించి కేవలం ప్రియునితోనే తన సాంగత్యాన్ని కొనసాగిస్తుంది, దాన్ని కూడా లోకము త్యజిస్తుంది, అంతేకాకుండా శాస్త్రాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇక మూడవది భర్తని వదిలిపెట్టి కేవలం దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ పైన అపారమైన ప్రేమ భక్తి కలిగించుకునేది ఆస్థాయిడనే ఉంది. దీన్ని అందరూ కూడా హర్షిస్తుంది, శాస్త్రము హర్షిస్తున్నాయి, లోకం విమర్శించినప్పుడు కూడా శాస్త్రము తర్వాత మహర్షులు తర్వాత గొప్ప భక్తులు దివ్యమైన స్థాయిలో ఉన్న ఆజ్ఞాస్థాయి అందుకున్న వ్యక్తులందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారని అక్కడ ముందు శ్లోకంలో వివరించబడింది. మరి ఇక్కడ అటువంటి గొప్ప ఉన్న స్థాయి అయిన ఈ గోపికల్ని మనం సాధారణ స్థాయిలో ఈ యొక్క బౌద్ధ జగత్తులో ఎప్పుడు కూడా ఇందిత్వం కోసమే తీవ్ర ప్రయాటపడే మనం దాన్ని అవగాహన చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అదే విషయాన్ని చైతన్య చరితామృతం మధ్యలీల 4వ అధ్యాయము 165 శ్లోకంలో ఏం చెప్తుందంటే, రెండు రకాల వివరణ గురించి చెప్తుంది. ఒకటి కామము, రెండోది ప్రేమ అని. కామము అంటే మన ఇంద్రియతృప్తిని ఏ విధంగా చేసుకోవాలి, దానికోసం తీవ్ర ప్రయాసపడడం, రకరకాలుగా ప్రయత్నం చేయడం, ఇటువంటి వారిని కామము అని చెప్తుంది. కామాన్ని సూచిస్తుందని చెప్తుంది. రెండోది ప్రేమ అంటుంది. ప్రేమ అంటే శ్రీకృష్ణ ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం ఏ విధంగా చేయాలి, తీవ్రమైన తపన కలిగి ఉండేది అని చూపిస్తుంది. అందువల్ల ఇక్కడ కామము ప్రేమ అనేది రెండింటి కూడా జగత్లో మనకి ప్రేమ కనబడదు, కేవలం కామం కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ ఇంద్రియాలను ఏ విధంగా సంతృప్తిపరచుకోవాలని ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. వారు ఏ కొసన కూడా వేరొకరిని సంతృప్తిపరచాలి అనే ఆలోచన కొంచెం కూడా ఉండదు. ఇంకా శ్రీకృష్ణుని సంతృప్తిపరచాలనే ఆలోచన అసలు మనసులో రాడే రాదు. ఏందో మన భక్తి సేవ ఆచరిస్తున్నప్పుడు కూడా ఈ భక్తి సేవ చేస్తున్నప్పుడు నాకేం లాభం వస్తుంది, నన్ను ఏమైనా గుర్తిస్తుంటారా, నా యొక్క ఆధ్యాత్మిక గురు గుర్తిస్తారా, నా సహచరులను పొగుడుతారా, ఏదో సంథింగ్ మనని ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటాం. ఇదంతా కూడా కామపూరితమైనవని ఆ యొక్క చేతన చేస్తామని వివరిస్తుంది. అలా కాకుండా దేవదేవుని ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఏ కొసన కూడా మనం స్వలాభాన్ని అపేక్ష ఉండకూడదు. అన్య అభిలాష, దీని కూడా ఉపకోసం వివరిస్తున్నారు కదా, అన్య అభిలాష శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూలిస్త కృష్ణానుశీలం, భక్తి ఉత్తమం అని చెప్పింది. అంటే వేరే ఆలోచన లేకుండా కేవలం శ్రీకృష్ణ భగవాన్ని సేవ కొరకే తన జీవితాన్ని చేస్తూ, జ్ఞాన కర్మ ఈ రెండూ లేకుండా సంపూర్ణంగా భక్తి సేవలో నిమగ్నం అవుతూ, కృష్ణ అనుకూలనం అంటే కృష్ణుడికి ఏవైతే ఇష్టమైన కార్యాలను ఆ కార్యాలను ఆచరిస్తూ చేసే కార్యక్రమాన్ని భక్తి, అది నిజమైన భక్తి అని రూప కోసం వివరిస్తున్నారు. అయితే ఇటువంటి స్వభావం అనేది మనకి ఈ జగత్తులో కనిపించదు. ఎందుకంటే ఎటువంటి అభిలాష లేకుండా భగవంతుకు సేవ చేయడం అనే అటువంటి స్వభావం మనకు కనిపించదు. ఆ కారణం వల్ల ప్రతిదీ కూడా మన ఇంద్రియతృప్తి కార్యక్రమంగా ఆలోచిస్తుంటాం కాబట్టి, లేదంటే కామపూర్తమైన భావంతో ఉంటాం కాబట్టి, ఈ కనిపించే ప్రపంచంలో ఉన్న విద్వాంసులు కావచ్చు, లేదంటే తత్వవేత్తలు కావచ్చు, లేదా మరి ఎవరైనా గొప్పవారు కావచ్చు, పండితులు కావచ్చు, వారందరూ కూడా కృష్ణుడి పట్ల ప్రేమపూర్వమైన భక్తి భావం లేకపోవడం వల్ల గోపికలు కృష్ణుడి పట్ల చూపించే ఆ గొప్ప ప్రేమను లేదా ఆ రాసుల కార్యక్రమాన్ని కామపూరితమైన కార్యక్రమాలుగా వర్ణిస్తూ ఉంటారు. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ యొక్క భావాన్ని, గోపికల భావాన్ని తప్పుగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. కానీ అది ఎంత మాత్రం కాదు, గోపికలు కృష్ణుడి పట్ల చూపించే ఆ భావన ఎట్టి పరిస్థితులు కూడా కామపూరితమైన భావం కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ కామపూరిత భావన అయినట్టయితే ఉద్ధవుడు ఎందుకు గోపికలను అనుసరిస్తున్నాడు? గోపికలు అందించే భక్తిని మాత్రమే మనం అనుసరించాలి. మీరెంతో గొప్ప స్థాయిలో శ్రీకృష్ణ పట్ల భక్తి సేవను అందిస్తున్నారు, మీ అడుగుజాల్లో నేను నడుచుకోవాలని అటువంటి ఆరాట కలిగి ఉన్నాడు. దానికోసం ఉద్ధవుడు బృందావనంలో ఒక చిన్న అల్పమైన ఎందుకు పనికిరాని ఒక మొక్కగానైనా, లేదంటే చిన్న గడ్డి పుట్టుకగానైనా నేను జీవించినట్టయితే, నా నుంచి మీరు వెళ్ళి నడిచేటప్పుడు మీ గోపికల పాదద్వలి నాకు తగిలి నేను పవిత్రనవుతాను, ఆ విధంగా కృష్ణుడి భక్తి సేవలో నేను అభివృద్ధి చెందుతాను అని ఉద్ధవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కూడా బృందావనంలోని ఉద్ధకుని దగ్గర ఉద్ధవుడు స్వయంగా ఇక గడ్డి పొరకు రూపంలోనే వసిస్తున్నాడని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అక్కడ ఎంతమంది ఉన్నాను పరికరం చేస్తున్నాడన్నో తెలుస్తుంది. ఉద్ధవ కుందేరు ఉంది అంటే ఉద్ధవుడు ఏమి సాధారణ వ్యక్తి కాదు, శ్రీకృష్ణుడు యొక్క పవిత్ర పరమ భక్తుడు, ఎంతో ఆజ్ఞాశైలిలో అంతో ఉన్నతం అందుకున్నవాడు. అటువంటి వ్యక్తే గోపికల యొక్క భక్తిని ప్రశంసిస్తున్నాడు, వాళ్ళని కీర్తిస్తున్నాడు. మరి నిజంగా వాళ్ళు చేసే అటువంటి భక్తి కామపూరితమైనది లేదంటే లౌకికమైన భావన కలిగింది అయితే ఉద్ధుడు కీర్తించవలసిన అవసరం లేనే లేదు. ఒకవేళ ఉద్ధుడే కాదు, మహాజనులందరూ దాన్ని కీర్తిస్తున్నారు, పవిత్ర భక్తులు కీర్తిస్తున్నారు, మహర్షులు కీర్తిస్తున్నారు, వీరందరూ కూడా ఎంతగానో గోపికలు చేసే గొప్పది, ఎంతో గొప్ప భక్తి అని వాళ్ళు కీర్తిస్తున్నారు, హర్షిస్తున్నారు. శుద్ధ భక్తులు తప్ప ఇతరులు ఎవరు కూడా శ్రీకృష్ణునికి గోపికల మధ్య అనుబంధాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరని విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్యూర్ కాన్షియస్నెస్, పవిత్రమైన చైతన్యం కల వ్యక్తి మాత్రమే పవిత్రమైన చైతన్యంతో కలుస్తారు. దీనికి ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తుందంటే, భగవంతునితో సాన్నిధ్యం పొందాలంటే, లేదంటే అతనితో సహసరం చేయాలన్నా, అతని యొక్క భక్తి సేవలో స్థిరంగా ఉండాలన్నా, దానికి మనం సమాన స్థాయి పొందినట్టయితేనే ఆ యొక్క స్థాయిని, ఆ యొక్క కార్యక్రమాన్ని మనం నిరాటంకంగా కొనసాగించగలుగుతాం, లేకపోతే వీలు కాదు. ఉదాహరణకి యజమానికి ఆంతరంగ సేవకుడు కావాలంటే ఒక అర్హత కావాలి, అప్పుడే మనం అతనికి ఆంతరంగ సేవకుడు కాగలుగుతాం. ఎవరు పడితే వాళ్ళు సెక్రటరీ ఆర్ పర్సనల్ అసిస్టెంట్ కాలేడు, సమ్ క్వాలిఫికేషన్ కావాలి. అదేవిధంగా కనిపించే ప్రపంచంలో కూడా మనం ఎన్నో రంగాల్లో చూస్తుంటాం. ఒక గొప్ప విద్య ఇంజనీర్ కావాలంటే అతను 4-5 సంవత్సరాలు విద్యానతలు మంచి అభివృద్ధి సాధించాలి, దానిలో ప్రాక్టికల్స్లో బాగా అభివృద్ధి పాస్ అవ్వాలి, మంచి మార్కులు పొందాలి, ఆ తర్వాతే అతడు గవర్నమెంట్ ద్వారా ఏదో గొప్ప ఇంజనీరు, ఏదో గొప్ప డాక్టర్ అని గుర్తించబడతాడు. అంటే ఆ యొక్క విభాగంలో మంచి అర్హత పొందాలంటే దానికోసం అతను ఎంత శ్రమించవలసిన అవసరం ఉంది అని తెలుస్తుంది. అదేవిధంగా దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తి సేవలో మనం ఆంతరిక సేవలో నిమగ్నం కావాలన్నా, లేదా ఆయన యొక్క భక్తి సేవలో స్థిరంగా ఉండాలన్నా, మనకి ఖచ్చితంగా ఒక అర్హత కావాలన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి దానికి అర్హతను ఎట్లా పంపించుకోవాలంటే, కేవలం ఈ గోపికలు ఎటువంటి భక్తిని ఆచరించారో ఆ భక్తిని మనం అనుసరిస్తే చాలని చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తున్నారు. మహాప్రభు సన్యాసం స్వీకరించిన తర్వాత స్త్రీ యొక్క సాంగత్యం విషయంలో చాలా పకడ్బంది చేస్తారు. ఇటుపంటిలో ఎవరు కూడా దగ్గర రాణించేవారు కాదు. కనీసం తన తల్లి దగ్గర కూడా, తల్లిని కూడా తన దగ్గర రాణించేవారు కాదు. దూరం నుంచి ఆమె నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఒక సందర్భంలో మహాప్రభు సన్యాసం తీసుకుని నదియా గ్రామంలో ఈ యొక్క నడుచుకుంటూ వస్తూ వెళ్తున్నప్పుడు ఈ యొక్క సతీమాత విష్ణుప్రియ తన భర్త విష్ణుప్రియ తన భర్త సన్యాసం స్వీకరించారు. అతనికి వెళ్ళి పాదనమస్కారం చేసుకుందామని పరుగు పరుగున ఆమె ఆ యొక్క జనసమూహం తోసుకుంటూ ముందుకు వెళ్ళింది. మహాప్రభు ఒక ఉన్నతాసనం మీద కూర్చున్నారు. ఆమె పరుగు పరుగున వచ్చి జనం తోసుకుని వెళ్ళి మహాప్రభు పాదాలు పెట్టుకుని నమస్కారం చేసింది. మహాప్రభు వెంటనే లేచి నిలబడి ఎవరమ్మా మీరు అన్నారు. తన భార్యను తెలిసినప్పుడు కూడా ఆమె పట్ల పూర్తి విముఖతని ప్రదర్శించారు. అంటే అంత ఖచ్చితంగా సన్యాసి స్వీకరించిన వ్యక్తి స్త్రీ సాంగత్య విషయంలో దూరంగా ఉండాలి, తల్లిని కూడా దగ్గర రానివ్వకుండా ఉంచారని మహాప్రభు ప్రదర్శించి చూపించారు. కానీ అదే మహాప్రభు ఏం చెప్తారంటే, దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ ఆరాధించాలంటే గోపికి ఎన్నుకున్న మార్గాన్ని మనం తీసుకుంటేనే ఆ యొక్క కృష్ణను అర్థం చేసుకెళ్తాం, మరే విధంగా మనం పొందలేమని చెప్తా ఉన్నారు. మరి గోపికలు ఎవరు? స్త్రీలే కదా. మరి స్త్రీని సాంగత్యాన్ని దూరంగా ఉండాలి, స్త్రీల యొక్క ఆలోచనలు దూరంగా పెట్టుకోవాలి అని చెప్పిన మహాప్రభే, గోపికల గురించి నిరంతరం చింతన చేయండి, గోపికలు ఎటువంటి మార్గాన్ని అనుసరించారో ఆ మార్గాన్ని అనుసరించండి ఎట్లు చెప్తా ఉన్నారంటే, ఎందుకంటే గోపికలు ఆచరించే మార్గము అత్యంత పవిత్రమైనది, ఎటువంటి కలుషితం లేనిది, ఈ భౌతికమైన విషవాంచలతో కూడిన ఎటువంటి భావం లేకుండా భగవంతుని బట్టి అపారమైన భక్తి కలిగి ఉండే స్థాయి కాబట్టి ఆ స్థాయిని మీరు అనుసరించండి మహాప్రభు చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ విధంగా చెప్తానని తెలుసుకోకుంటే అదే విషయాన్ని శ్రీమద్ భాగవతం 11వ స్కందం 12వ అధ్యాయం 7వ శ్లోకం ఏం చెప్తుంటే, శ్రీకృష్ణుడు ఉద్దంతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. నన్ను పొందడం కోసం, అంటే శ్రీకృష్ణుని పొందడం కోసం ఎవరు? గోపికలు. వాళ్ళేమో గొప్ప గొప్ప వేదాధ్యయనం చేయలేదు, తీర్థయాత్రలను కూడా చేయలేదు, ఎటువంటి విధి నియమాలు కూడా ఆచరించలేదు, యజ్ఞాలు ఆచరించలేదు, తపస్సును ఆచరించలేదు. కేవలం నా యొక్క సాంగత్యాన్ని ప్రభావాలనే భక్తి సేవలు నిమగడం కావడం ద్వారా వారు అటువంటి గొప్ప ఉన్న స్థితిని సంసిద్ధిని పొందగలిగారు, కృష్ణతమని పొందగలిగారు, ఆ విధంగా నేను వాళ్ళకి కట్టుబడిపోయాను అని ఉద్దవుడితో శ్రీకృష్ణ వివరిస్తున్నాడు. అంటే ఇక్కడ గోపికలు అనుసరించిన భక్తి ఎటువంటి కలుషితం లేకుండా పరిపూర్ణంగా కృష్ణ యొక్క భావంలోనే ఉంటూ కృష్ణుని గురించి నిరంతరం చింతన చేస్తూ వారి కార్యక్రమం ఆచరిస్తూ ఉన్నారు. మరి అటువంటి స్థితిని వాళ్ళు ఎంత పొందగలిగారు వాళ్ళ యొక్క నిత్య జీవితంలోనే అని మనం తీసుకున్నట్టయితే, బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పుకున్నట్టు విధంగా కృష్ణుడు గోపాలను చేస్తున్నాడు, వనసంచారం చేస్తున్నాడు, కోతి బలితో కలిసి వెన్న తింటున్నాడు, వెన్నలు దొంగలిస్తున్నాడు, ఇటువంటి కార్యాలన్నీ బృందావనంలో తన యొక్క సహచరులతో చేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాలన్నీ గోపికలు, బృందావన వాసులు ప్రతినిత్యం ప్రతి క్షణం ఆ యొక్క కార్యక్రమాలు చూస్తున్నారు. ఆ విధంగా కృష్ణ కార్యక్రమం మనసులో పెట్టుకుంటూ దాన్నే మనం చేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కృష్ణుడు వారి ఇంటి గురించి దొంగతనం చేయనప్పటికి కూడా వాళ్లే వెళ్లి యశోద మందికి ఫిర్యాదు చేస్తున్నారు, మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి దొంగతనం చేశాడని. ఆ విధంగానే వాళ్ళు కృష్ణని చూడొచ్చని, యశోద మంది ఇంట్లో కృష్ణుని చూడొచ్చని ఉద్దేశం. అంటే వృందావనవాసంలో ఉండే ఆ యొక్క గోపాలు గోపికలు కూడా అందరూ కూడా నిరంతరం కృష్ణతో ఏ విధంగా సాంగత్యం పెంపొందించుకోవాలి, అతను ఏ విధంగా మనం నిరంతరం ధ్యానం చేయాలని తీవ్ర ప్రయాసపడుతూ ఉన్నారు. అటువంటి భావన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా తన యొక్క ధ్యానాన్ని పెంపొందించుకున్నారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఎన్నో ఎన్నో సందర్భాల్లో మనం కృష్ణ యొక్క లీలలు విన్నాము, చదివాం. బృందావనంలో ఎన్నో రకాల రాక్షసులు వచ్చి ఈ బృందావన వాసులందరూ కూడా హింస పెడుతున్నప్పుడు వాళ్ళు మరేటువంటి ఆలోచన లేకుండా కేవలం కృష్ణ మీద ఆధారపడి ఉన్నారు. ఎన్నెన్నో విపత్తులు జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏకొస్తానో కూడా మరే విషయం మీద వాళ్ళు ఆధారపడకుండా కృష్ణనే వాళ్ళు ఆధారంగా తీసుకున్నారు. కృష్ణనే కేంద్రంగా తీసుకుని ఆయనకు ఆయన మీద ఆయన ద్వారానే ఆయన సహాయం పొందడం కోసం అతి తీవ్ర ప్రయత్నం పొందినారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, ఎప్పుడైతే మనం దేవదేవుని మీద నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు ఆయనకు చింతనలోకి ఆయన భావంలోకి వెళ్ళగలుగుతామని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణ వివరిస్తున్నాడు. మాంచాయో అవ్యభిచారేణ భక్తి యోగాన్ని సేవతే సగుణాన్ని సమతీతే అని బ్రహ్మభూమి కలిపితే అని చెప్తున్నాడు. ఎవరైతే నా మీద నిరంతర ధ్యానం, అభ్యభిచారణ అంటే అకుంఠిత భక్తి, ఎటువంటి భావం లేకుండా పరిపూర్ణంగా నా మీద ధ్యానం చేశాడో ఆ వ్యక్తి ఈ మూడు గుణాలను దాటి బ్రహ్మభూయ కలపతే, అంటే బ్రహ్మస్థానాన్ని, అంటే బ్రహ్మన్ అంటే నేను దేహాన్ని కాను ఆత్మస్వరూపమైన స్థానానికి చేరుకోగలుగుతాడు అని చెప్తాడు. ఆ విధంగా చేరుకున్నవాడే ఈ యొక్క ఆధ్యాత్మిక అందుకున్న వాడు అవుతాడు. ఈ కృష్ణుడికి భక్తి స్థాయిలో స్థిరంగా ఉండగల స్థాయిని పొందనించుకుంటాడు. మరి అదే విషయాన్ని పద్మపురాణం ఏమని చెప్తున్నారంటే, గోపికలు చూపించిన ఆ యొక్క దృష్టాంతం, అంటే వాళ్ళు కృష్ణ పట్టు చూపించిన అపారమైన భక్తిని ఏ విధంగా పొందొచ్చని, కానీ దీని విధంగా వివరిస్తుంది. నిరంతరం శ్రీకృష్ణుని ధ్యానించు ఆయన లీలలో నామాన్ని భక్తుడు ఎటువంటి వాడైనా కీర్తించు శ్రీకృష్ణుని అసాధారణ కరుణ వలన సంసిద్ధి అంటే కృష్ణ ప్రేమను పొందగలుగుతాడని పద్మపురాణం వివరిస్తుంది. అంటే భక్తుడు ఎటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా నిరంతరం కృష్ణుని మీద ధ్యానం చేస్తూ కృష్ణ యొక్క నామ రూప లీలని గానంగా చేయొచ్చు, లేదా కీర్తించవచ్చు, లేదా జపమని చేయొచ్చు. ఈ విధంగా చేస్తున్నట్టయితే భగవంతుని యొక్క అపారమైన కరుణ, అసాధారణ కరుణ వల్ల అతడు సంసిద్ధి అంటే కృష్ణ ప్రేమను పొందగలుగుతాడు. ఆ యొక్క స్థితిని ఈ యొక్క గోపికలు ప్రదర్శించారు. అన్నమాట వాళ్ళేమి గొప్ప గొప్ప కార్యాలయం చేయలేదు, తపస్సును ఆచరించలేదు, కేవలం కృష్ణుని గురించి నిరంతరం చింతిస్తున్నారు, కృష్ణునికి అనుకూలంగా ఉండే కార్యాలను ఆచరిస్తున్నారు, కృష్ణుని ఏ విధంగా సంతృప్తిపరచాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు అటువంటి గొప్ప స్థితిని పొందారని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ భాషలో చెప్పినట్టుగా, భావంలో చెప్పినట్టుగాను, వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి కానీ ఇతర వనితలు కానీ వాళ్ళు కూడా ఆ దేవదేవునికి అంత గొప్ప సాంగత్యం అనిపించలేదు. అంటే కృష్ణుడితో నిత్యంగా రాత్రి కార్యక్రమం కావచ్చు, ఆయనతో కలిసి ఆడటం కావచ్చు, ఇటువంటి గొప్ప అనుభూతిని వాళ్ళు పొందలేదు. మరి వైకుంఠంలో అనుభూతి ఏంటి? భగవంతునికి ఏ విధంగా సేవ చేయాలి అది వాళ్ళ భావన. అంతేగాని భగవంతుతో నిత్య సహచారం అనిపించే భావన వాళ్ళకు ఉండదు. అక్కడ దాస్య భావన ఉంటుంది, శాంత దాస్య భావన రెండు కూడా వైకుంఠంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు కృష్ణ యొక్క అద్భుతమైన సహచారాన్ని వాళ్ళు పొందలేదు. మరి స్వర్గలోకంలో ఉండే గొప్ప దేహకాంతి, శరీర సౌరభ్యం అంటే ఎంతో అంగస్వస్థం కలిగిన స్త్రీలు కూడా వాళ్ళ ఊహకు కూడా అందలేదు శ్రీకృష్ణుతో ఎంత గొప్ప అనుభూతి పొందొచ్చు, అంటే నిత్య సహచారాన్ని సాంగత్యాన్ని అనుభూతి పొందొచ్చు అని వాళ్ళకు కూడా అది అనలేదు. ఇక సాధారణమైన మన ప్రపంచంలో కనిపించే గొప్ప సౌందర్యత స్త్రీల గురించి నేను చెప్పాల్సింది ఉంది. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏ విధంగా తమ యొక్క దేహం ద్వారా ఈ యొక్క ఇంద్రియ పొందొచ్చు అనే తీవ్ర ప్రయాసపడుతూ ఉంటారు. అందులో వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎవరైతే ఈ యొక్క ఐహిక జీవితంలో తీవ్రంగా అనుభూతి పొందాలని లేదంటే ఇంద్రియ పొందాలని నిర్ణయించుకుంటారో అటువంటి వ్యక్తి అవగాహన చేసుకోవడం కష్టం అని ఇక్కడ అర్థం తెలిసింది. ఇదే విషయాన్ని మనం నరసింహ చతుర్దశి రోజు ప్రహ్లాద్ మహారాజు ఈ యొక్క హిరణ్యకశిపుడికి జరిగిన సంభాషణని ప్రహ్లాద్ మహారాజు వివరిస్తున్నాడు. ఎవరైతే ఈ జగత్తులో ఇంద్రియ చేయడం కోసం లేదంటే భోగవాంఛ జీవితాన్ని గడపడం కోసం నిర్ణయించుకుంటాడో అతడు కంప్లీట్గా ఫిక్స్ అయి ఉంటాడో అటువంటి వ్యక్తి పరస్పర సమావేశం వల్ల కానీ, ప్రత్యక్షంగా తన స్వప్రయత్నం వల్ల కానీ, లేదంటే వేరొక సహాయం వల్ల కానీ కృష్ణ భక్తి పొందే అవకాశం లేనే లేదని ప్రహ్లాద్ మహారాజు చెప్తా ఉన్నాడు. అందులో దుర్లభమైన మానవ జన్మే దుర్వినియోగం చేసుకుండా నీవు కృష్ణ యొక్క భక్తిని ఆచరించు అని ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడికి ఉపదేశం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ జగత్తులో మనం కూడా ఈ ఇంద్రియ పొందాలని లేదా భోగవాంఛ పొందాలని మనం ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఈవెన్ దో మనందరూ కూడా సజ్జాన స్వరూపు అయినప్పుడు కూడా, దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ సజ్జాన స్వరూపుడు, మనం కూడా సజ్జాన స్వరూపు అయినప్పుడు కూడా ఈ బాహ్య ప్రపంచం యొక్క విషయవాంఛల ద్వారా మనం వ్యామోహం చెంది ఇక్కడే మనం జీవితం అనుభవించాలని లేదా ఇక్కడే ఆనందం పొందాలని మనం నిర్ణయించుకుని ఇక్కడే ఉండిపోయాం. అందువల్ల మనం ఎంత స్వప్రయత్నంగా మనం ఈ కృష్ణ భక్తి ఆచరించాలన్నా మన వల్ల కావట్లేదు. వేరొక ప్రబోధం వల్ల ఆధ్యాత్మిక గురుగురం కావచ్చు లేదా సీరియన్ భక్తులను కావచ్చు, మనకి ఈ భక్తి సేవ చేయని మనం ప్రోత్సహిస్తున్నా మనం దాని నుంచి బయటలు పడలేబోతున్నాం. అలా కాకుండా ఇతరుల ప్రార్థన సమావేశాలు, పరస్పర సమావేశాలు, కౌన్సిలింగ్ ఆ విధంగా చేసిన కూడా మనం ఈ కృష్ణ భక్తుల సేవలు కావడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మనం నిర్ణయించుకున్నాము ఇంద్రియభోగం ఇక్కడే చేయాలని, ఇక్కడే మనం అనుభవించాలని పూర్తిగా నిర్ణయించుకోవడం వల్ల మనం ఇటువంటి స్థితి నుంచి బయటపడలేకపోతున్నాం అని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. మరి బ్రహ్మ దేవతలు, బ్రహ్మ ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాడు, అటువంటి బ్రహ్మ కూడా దేవతలు వాళ్ళు కూడా అంత గొప్ప స్థాయిలో ఉన్నారు, మనకన్నా ఎన్నో ఎన్నో రెట్లు గొప్ప స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కూడా శ్రీకృష్ణుని అర్థం కాలేదు. మరి ఋషులు యోగులు వాళ్ళు వేల కొద్ది సంవత్సరాలు తపస్సును ఆచరించి కృష్ణుని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, వాళ్ళకు కూడా కృష్ణుని అర్థం కాలేదు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు లేదా శాస్త్రజ్ఞానం తత్కవేత్తగా ద్వారా పండించగలిగిన వ్యక్తులను కూడా వాళ్ళు కూడా కృష్ణ గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా వాళ్ళకు కాలేదు. ఇక సాధారణమైన మన యొక్క స్థితిలో ఉన్న మనుషులకి ఆ భగవంతుడు ఏ విధంగా అర్థమవుతాడు, ఆ భగవంతుడికి గోపులకి మధ్య ఉండే ఆ సంబంధాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందులో ఈ మొత్తం సారాంశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బద్ధజీవనం అయిపోయాము ఈ ప్రగంతిలో. అంటే ఈ ప్రపంచంలో మనం గుణాలతోనే మనం పూర్తిగా బద్దలైపోవడం వల్ల, మనకు సహజ స్థితి అనేది పూర్తిగా మర్చిపోవడం వల్ల, మనం ఆ కృష్ణంతో ఉన్న నిజమైన సంబంధాన్ని, నిజమైన సాంగత్యాన్ని మనం పూర్తిగా కనుమరిపోవడం వల్ల దాని నుంచి మనం కృష్ణు యొక్క భక్తిని అర్థం చేసుకోలేకపోతున్నామని ఇది తెలుస్తుంది. మరి అటువంటి సాంగత్యాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఆ యొక్క పవిత్రమైన భక్తి స్థాయి చేరుకోవడం ఎట్లా అని తెలిసినట్లయితే, భగవంతుడు మన అందరికీ కూడా ప్రేరణ కలిగిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు పరమ కరుణమయుడు, బద్ధజీవులు ఏదో విధంగా తన యొక్క ధామాన్ని తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రత్యక్షంగా ప్రతి ఒక్క జీవ హృదయంలో భగవంతుడు పరమాత్మను వచించినాడు. శ్రీల ప్రభుపాద లాస్ ఏంజెల్స్ లెక్చర్లో 1972 ఈ పరమాత్మని సబ్జెక్టులు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానిలో ఏంటంటే, జీవుడు ఎప్పుడు కూడా కృష్ణు యొక్క సూచనని తీసుకోవడానికి అంగీకరించడు. కృష్ణుడు ప్రత్యక్షంగా జీవ హృదయంలో ఉండి సూచనలు ఇస్తున్నప్పుడు కూడా భగవంతుని యొక్క సూచన తీసుకోకుండా తిరస్కరిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ జీవు పట్ల ఆ పరమాత్మ అంటే కృష్ణుడు సెటిల్, అంటే ముభావంగా ఉంటాడు. ఏమి సూచన ఇవ్వకుండా ముభావంగా ఉంటాడు. ఎందుకంటే అతను ఇచ్చిన సూచన తీసుకోకుండా ఉన్నాడు కాబట్టి ముభావంగా ఉన్నాడు. ఒకవేళ కానీ ఆ పరమాత్మ సూచన తీసుకున్నట్టయితే పరమాత్మ ఎంత సంతృప్తి చెంది ఇతనికి నా యొక్క భక్తి చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నాడు అని సహాయపడతాడు, లేదా అతనికి ప్రోత్సాహం కలిగిస్తాడని అక్కడ ప్రభుదారు వివరిస్తూ ఉన్నారు. సిమిలర్లీ అదేవిధంగా మనం కూడా నిత్య జీవితంలో ఎన్నో రకాల కార్యాలు ఆచిస్తుంటాం. కొన్ని మంచి పనులు చేస్తుంటాం, కొన్ని చెడు పనులు చేస్తుంటాం. చెడు పనులు చేసినప్పుడు మనకి పరమాత్మ గుర్తు చేస్తాడు నువ్వు చేస్తున్న తప్పని. కానీ మనం అహంకార భావం వల్ల కలిగి ఉండడం వల్ల, లేదా ఆ భోగభాంతి కలిగి ఉండడం వల్ల, లేదంటే ఎట్లయినా ఆ పని కార్యం చేయాలని తీవ్ర ప్రయాస వల్ల మనం పరమాత్మ సూచన తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తాం. అప్పుడు భగవంతుడు మన పట్ల ముభావంగా ఉంటాడు, ఎటువంటి సూచన ఇవ్వకుండా ఉంటాడు. ఆ విధంగా మనం కర్మబంధంలో ఇరుక్కుంటూ పోతాం. అలా కాకుండా మనం పరమాత్మ యొక్క మాటను ఎప్పుడైతే వింటామో అప్పుడు మనం ఆ యొక్క సూచన ద్వారా మనం ఆ తప్పు కార్యం చేయకుండా ఉంటాం, సన్మార్గం నడిచే అవకాశం ఉంటుంది. మరి దీని ఎట్లా పరమాత్మ మనకు వినిపిస్తూ ఉంటుందా, మనం ఆయన మాటలు మనం వినిపిస్తూ ఉంటాయా అని మనకి సందేహం వచ్చినట్లయితే, ఖచ్చితంగా పరమాత్మ మాటలు మనకు ఖచ్చితంగా వినిపిస్తాయి. అండ్ ఎగ్జాంపుల్, మనం సమ్టైమ్ మనకు చిప్ ఉంటుంది, హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి, మనం కించిస్తుంటుంది చిప్పు. ఇది ప్రత్యక్షం, నా పర్సనల్ లైఫ్ లో ఉదాహరణ, మన పక్కనే ఉంటుంది. మనం కూర్చుని మనం కార్యక్రమం ఆచిస్తుంటాం, కానీ హరికృష్ణ మంత్రం మన జోలు పోదు. మన బుర్రలో వేరే మంత్రం ఉంటుంది, సంథింగ్ డిజైన్ యాక్టివిటీస్, అవి గిరిజన్ తిరుగుతూ ఉంటాయి. మనం మేల్కొని ఉంటాం, అన్ని రకాల యాక్టివిటీ చేస్తుంటాం, కానీ హరికృష్ణ మంత్రం మన జోలు పోనే పోదు. బయట విషయాలు, మనం బయట విషయాలు కావచ్చు, మన మనసులో ఉన్న రకరకాల ఆలోచనలు కావచ్చు, అవి మనని మోర్ ఫోకస్ చేస్తాయి. కాబట్టి ఆ హరికృష్ణ మంత్రం మనం వినాం, ఖచ్చితంగా వినాం. మీ మీ లైఫ్ లో అది జరిగింది కదా, నా లైఫ్ జరిగింది. అందులో ఎప్పుడైతే మనం హరికృష్ణ మందిరం వినడానికి ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తామో, అప్పుడు మనసులో ఉండి ఈ చెత్త ఆలోచనలు కానీ, లేదంటే మనోభావాలు కానీ మనం పక్క పోయగలుగుతాం. అప్పుడు మనం కాన్స్టెంట్ గా కృష్ణ భక్తిలో ఫీడ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ బహిర్గత కదా. అదేవిధంగా అంతర్గతంగా పరమాత్మ మనకి సూచన ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాడు, కానీ ఆ సూచన మనం ఈ యొక్క బౌద్ధికతను అనుభవించాలని కోరిక కలిగి ఉంటాం, కాబట్టి మనం ఆ సూచన చూసుకోకుండా తిరస్కరిస్తాం. సిమిలర్లీ అదే విషయంలోని ఆధ్యాత్మికుడు కూడా తన గురువు కూడా తన డిసైపుల్స్ అంటే శిష్యులకి ఎన్నో రకాలుగా ఆ కృష్ణ చేతను అభివృద్ధి పరచడం కోసం, లేదా ఉత్తేజపరచడం కోసం ఎన్నో రకాల సూచనలు ఇస్తూ ఉంటాడు. కానీ శిష్యులు కావచ్చు, లేదంటే ఆ యొక్క సూచన తీసుకున్న వ్యక్తులు కావచ్చు, దాన్ని అంగీకార భావంలో తీసుకోకుండా అననుకూల భావన, అంటే ప్రతికూల భావనలో తీసుకోవడం వల్ల, దాన్ని తిరస్కరించడం వల్ల వాళ్ళు ఆ యొక్క గురువు యొక్క సూచనలు తిరస్కరిస్తారు, తీసుకోరు. అప్పుడు ఆధ్యాత్మిక గురువు వారికి ఇవ్వాల్సిన సూచన ఇవ్వకుండా ముభావంగా ఉంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక మార్గంలోని జీవుడు కృష్ణుడి భక్తి ఆచరించకపోతే అతని పట్ల కరుణ చూపిస్తాడు, కానీ కృష్ణుకు ప్రేమ భక్తి ఇవ్వనేవాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు కూడా తన దగ్గర డిసైపుల్స్ ఎవరైతే శిష్యులు ఉన్నారో వారు తన సూచన తీసుకోకుండా దూరంగా ఉన్నట్టయితే ఆ యొక్క జీవులు, లేదంటే ఆ యొక్క శిష్యుల పట్ల ఆ యొక్క ఆధ్యాత్మిక గురువు కేవలం మెరిసి, అంటే మెరిసి ఎట్లా అంటే సరే ఉన్నాడు కదా ఏదో విధంగా కృష్ణ చేతుల్లో అంటూ అతనికి కావాల్సిన సాధారణమైన వసతులు సమకూరుస్తూ ముభావంగా ఉంటాడు, కానీ అతనికి ప్రత్యక్ష జీవితంలో ఎటువంటి శ్రద్ధను తీసుకోడు. అలా కాకుండా ఎప్పుడైతే శిష్యుడు ఆధ్యాత్మిక గురు యొక్క శిష్యుని తీసుకుంటాడో, దాన్ని అనుసరించడం కోసం ప్రయత్నం చేస్తాడో, మరింత మరింతగా ఉత్సాహపరుస్తూ ఎన్నో రకాలుగా సహాయం పరుస్తూ అతని ఆ యొక్క బంధస్థితి నుంచి విడిపించడం కోసం ఆధ్యాత్మిక గురు ప్రయత్నం చేస్తాడు, అతనికి సహాయపడతాడు. అదేవిధంగా కృష్ణుడు కూడా బద్ధ జీవును ఉద్ధరించడం కోసం ఏ విధంగా సహాయపడుతున్నాడు, సిమిలర్లీ మన యొక్క సమాధి ప్రపంచంలో కూడా అర్జంత గురు కృష్ణుని ఉద్ధరించడం కోసం అదే విధంగా సహాయపడుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులో దివ్యమైన భగవంతుని దివ్య స్థాయిలో మన సమాన స్థాయిని పొందాలంటే ఖచ్చితంగా వ్యక్తి కొంత అర్హతను పొందాలండి, లేదంటే ఒక మంచి స్థానాన్ని కలిగి ఉండాలండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిప్పులో ఎటువంటి గుణాలు కలిగి ఉన్నాయో నిప్పురవులో కూడా అదే గుణాలు కలిగి ఉంటాయి. అందులో నిప్పురవు సులభంగా నిప్పుతో సాంగత్యం చేయగలుగుతుంది, కలిసి పని కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. నీరు ద్రవ పదార్థం కనబడి కాబట్టి ద్రవ పదార్థమైన ఇంకో నీరు అదే నీరుతో కలిసిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు. అదేవిధంగా బంగారం ఘని అయిన బంగారంలోని వేరే బంగారం కణికైన బంగారం కలిసినట్టు రెండు కలిసినప్పుడు అది ఎటువంటి ఇబ్బంది రాదు, కలిసిపోతుంది. కానీ నిప్పుతో వేరేది వాటర్ కలిసి సహాయం చేయలేదు, అది ఎప్పుడు కూడా ఆరిపోతుంది, దూరం అవుతుంది, లేదంటే ఇంకేదైనా కూడా బర్న్ అయిపోతుంది. అదేవిధంగా వాటర్తో సమానమైన స్థాయి లేకుండా వేరే స్థాయిలో ఘన పదార్థం కావచ్చు, లేదంటే ఇంకో వేరేనా కూడా అది కలవకుండా ఎప్పుడు వేరుగానే ఉంటుంది. అదేవిధంగా బంగారంతో వేరే ఎలిమెంట్స్ ఏది కూడా కలవనే కలదు అని తెలుస్తుంది కదా. అంటే సమాన స్థాయి ఉన్నప్పుడే ఆ యొక్క వస్తుతో కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్తో మనం పరిపూర్ణమైన భక్తి స్థాయిని కాన్స్టెంట్ గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించాలంటే అతని భక్తి సేవలో మనకంటూ కొంత అర్హత కావాలి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే కొంత క్వాలిఫికేషన్ దాన్ని మనం పెంపొందించుకున్నప్పుడే మనం నిరాకండంగా కృష్ణుని భక్తి సేవను ఆచరించగలుగుతామని చెప్తుంది అన్నమాట. దానికి చేతన చేతనం ఏమని చెప్తుందంటే సర్వోపాధి వినర్ముక్తం తత్పర్వదే నిర్మణం ఋషికేశ ఋషికేశ సేవనం భక్తి ఋతం అని చెప్తుంది. అంటే సర్వోపాధి వినర్ముక్తం అంటే అన్ని రకాల ఉపాధులు, ఇది నేను, ఇది నాది, ఇది నా వాళ్ళు, ఇది నేను అనే భావాలను వదిలిపెట్టి తత్పర్వతే నిర్మణం అంటే హృదయాన్ని పవిత్రం చేసుకుని ఋషికేశ ఋషికేశ సేవనం దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ ఇంద్రియాలని మన ఇంద్రియాల ద్వారా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ఆ విధంగా చేయడం ద్వారా మనం భక్తిని పొందగలుగుతామని చేతన చేతత్వం వివరిస్తుంది. అందులో ఈ యొక్క మనలో ఉండ ఈ యొక్క అనంతకాలంగా పెరిగిపోయిన కామవంచిని ప్రేమ అనే భావంగా మనం మార్చుకోవాలంటే కేవలం ఈ యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామ సంకీర్తనని మనం ఎప్పుడైతే అనంతంగా అంటే కాన్స్టెంట్ గా చేస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి మాత్రమే తన ఇంద్రియాలు కానీ లేదని మనసు కానీ నిగ్రహించగలుగుతాడు, వేరే వ్యక్తి వల్ల కానే కాదని ఇక్కడ అర్థమవుతుంది. ఉదాహరణకి హరిదాస్ ఠాకూర్ తీసుకున్నట్టయితే హరిదాస్ ఠాకూర్ గారు ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం 300,000 నామాలు జపించేవారు. అంటే 64 మాలు 3 సార్లు అంటే 198 మాలు చేసేవారు ఎవ్రీడే. అంతగా ఆయన మొదట 64 మాలు మానస జపము, రెండో 64 మాలు మామూలుగా హరికృష్ణ మంత్రం మమ్మల్ని మనసు కొద్దిగా వినిపించేటట్టుగాను, 364 మాలు కీర్తన. ఈ విధంగా 3 సార్లు 64 మాలని చేస్తూ నిరంతరం కృష్ణ గురించి ధ్యానం చేస్తున్నాడు కాబట్టి తనని వర్షపరచుకోవడానికి వచ్చిన మాయాదవైన ఆ వేశ్య ఏమి చేయలేక అతని ముందు లొంగిపోయింది. కృష్ణకు భక్తి సేవ చేసుకోవడానికి ఆమె సహకరించింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఎవరైతే కృష్ణకు నామాన్ని నిరంతరంగా ధ్యానం చేస్తాడో లేదంటే సంగీతంలో నిమగ్నం అవుతాడు అటువంటి వ్యక్తి తన ఇంద్రియాలను కానీ లేదంటే మనసును కానీ నిగ్రహించగలుగుతాడు, వేరే వ్యక్తుల్లో కానే కాదని ఇక్కడ విషయం మనకు అర్థమవుతుంది. దాన్ని కూడా మనం సత్యస్థితి తీసుకున్నట్టయితే శిల ప్రభాతాలు విద్యమాన్ని ప్రారంభించినప్పుడు ప్రప్రదంగా ఈ యొక్క సంగీతాన్ని ఎక్కువగా ప్రమోట్ చేశారు. ప్రతి ఒక్క వ్యక్తి అప్పట్లో రోజు కనీసం 8 నుంచి 9 గంటల పాటు సంగీతంలో నిమగ్నమయ్యారు. ఉదయాన ప్రసాద మార్నింగ్ ప్రకారం అయిపోగానే ప్రసాదం దాన్ని అందరూ కూడా సంకీర్తనం చేసుకుంటూ సాయంత్రం వరకు కీర్తనం చేసి మళ్ళీ అందరూ ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం టెంపుల్కి వచ్చి మళ్ళీ అదేవిధంగా భాగవతం క్లాసు భగవద్గీత క్లాసు టేక్ రెస్ట్. ఈ విధంగా సంకీర్తనలో ఎక్కువసేపు నిమగ్నం వల్ల వాళ్ళు పరిపూర్ణంగా ఇక భౌతికమైన హిందుత్వ కార్యక్రమాన్ని కూడా విడిచిపెట్టి పూర్తి కృష్ణ చిత్ర మార్గానికి అనుసరించగల స్థాయిని పెంపొందించుకున్నారు. అందులో ఈ యొక్క ఎవరైతే నిరంతరం శ్రవణ కీర్తనల ద్వారా భగవంతుని దివ్యమైన నామాల్ని లీలల్ని లేదా ఆయన కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి సులభంగా తన ఇంద్రియాలు నిగ్రహించగలుగుతాడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. మరి భక్తులుగా మనందరూ కూడా ఎన్నో రకాల సదుపాయాలు మనకు ఉన్నాయి, వీటన్నింటిని మనం పొందుతూ ఉన్నాం. బట్ అన్ని రకాల సదుపాయాలని మనం కృష్ణుని యొక్క భక్తి సేవను పెంపొందించుకోలేనప్పుడు ఈ సదుపాయాలు మనం దుర్వినియోగం చేసుకున్నాం వస్తామని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితి అనేది మూర్ఖులు మాత్రం చేస్తారు అనే విషయం ఇక్కడ తెలుస్తుందన్నమాట. దీనికి అంటే ఇన్ని అన్ని రకాల మనకి వసతులు ఉన్నప్పటికీ సౌకర్యాలు ఉన్నప్పటికీ మనం మూర్ఖులకి ఇంద్రియ కార్యక్రమాలను ఎమ్మనట్టయితే మన యొక్క జీవితాన్ని వృధాపరచుకున్న వాళ్ళు అవుతామని ఇక్కడ అర్థమవుతుంది. దీనికి కన్నడగా అంటే ఏ విధంగా మూర్ఖులు ఎటువంటి స్థాయి ఉన్నవాళ్ళని కొన్ని ఉదాహరణ తీసుకున్నట్టయితే అక్బరు బీర్బల్ కళలోని ఒక సన్నివేశం ఉందన్నమాట. ఒకసారి రాజంతపురం నుంచి అక్బరు సభావంశ మంది పూర్తి చేసుకుని అంతఃపురం నేరుగా వస్తాడు. వచ్చేసరికి అంతఃపురంలో యువరాణి ఆమె యొక్క ఆయన భార్య తన యొక్క ఆంతరిక స్త్రీతోని చర్చిస్తుంటుంది. అక్బర్ ఏమి మాట్లాడుకుని నేరుగా తన యొక్క భార్య దగ్గరికి వెళ్ళి ఏం జహాపన ఎట్లా ఉన్నాయని మామూలుకి వెళ్ళి ఆమె తలపించాడు. అప్పుడు ఆ యొక్క అతని భార్య, మూర్ఖరాజా ఏమి ఇటువంటి వచ్చారు, ఇలా వచ్చారని అని. ఎప్పుడైతే ఆ మాట విన్నదో తన భార్య తన మూర్ఖరాజాను సంబోధిస్తానని కోపంతో అక్కడి నుంచి వచ్చేసి మరుదినం తన సభా సమావేశంలోని అందరినీ సమావేశపరిచి ముఖ్యంగా బీరుబల్ పిలిచి, నేను నిన్న సాయంత్రం జరిగిన సంభాషణలో నా భార్య నన్ను మూర్ఖరాజాను సంబోధించింది, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎందుకు నా భార్య నా విధంగా పిలిచింది అంటే ఇట్లా చెప్పింది అని. అప్పుడు బీరుబల్ చెప్పాడు, రాజా మీరు ఆ సమయంలో ఆ విధంగా ప్రవర్తించడం అనుచితం కాదు, అది చాలా తప్పు అనేది. ఎందువల్ల దీనికి కొన్ని సందర్భాల్లోని అంటే నేను ఒక 4-5 రకాల సందర్భాలు చెప్తాను, అవి శాస్త్రవచనం ఉన్నాయి. ఎవరైతే ఆ సందర్భంలో ఆ విధంగా ప్రవర్తిస్తాడు వాడు మూర్ఖుడు అని శాస్త్రం చెప్తుంది. అందులో అవి ఇవే అని బీరుబల్ చెప్పాడు. ఏంటనంటే, ఒకటి మనం ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు వారి అనుమతి లేకుండా నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని తలపించినట్టయితే మనం మూర్ఖులని తెలుస్తుంది. రెండోది ఆంతరిక సమావేశాలు లేకపోతే ఒక గ్రూప్ సమావేశాలు ఒక గదిలో అవుతున్నప్పుడు వారి అనుమతి లేకుండా డోర్ తీసి లోపలికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే అది కూడా మూర్ఖ సాయంత్రం గుర్తు చేస్తుంది. మూడోది సమావేశాల్లో అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ వారి యొక్క ప్రాముఖ్యత ఎవరు వినకుండా తన యొక్క ప్రాముఖ్యత చెప్పుకుంటూ వాళ్ళ మాటలను ఖండిస్తూ తన్నే బాగా చెప్పుకునేవాడు వాడు కూడా మూర్ఖుడని చెప్తుంది. ఇక నాలుగోది ఏంటంటే, ఎవరైతే శాస్త్రదృత్యా మానవ జన్మ పొందాడో అటువంటి వ్యక్తి తన యొక్క మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోకుండా భగవంతుని యొక్క సేవ చేయకుండా ఉండేవాడు కూడా మూర్ఖుడే అనేసి బీరుబలు ఆ యొక్క రాజు చెప్తాడు అన్నమాట. అప్పుడు అక్బర్ చెప్తాడు, మరి ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు, మీరు ఎప్పుడు నాకు అడగలేదు కాబట్టి చెప్పలేదని చెప్పాడు. అందరికీ ఈ విషయాలు మనం తెలుసుకోవడం ఏంటంటే, మనకు దొరికిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మానవ జన్మని కృష్ణ యొక్క భక్తి సేవ చేయకుండా ఉన్నట్లయితే లేదంటే ఆయన సంతృప్తి పరచుకుని ఉన్నట్లయితే మనం కూడా మూర్ఖులుగా గుర్తించబడతాం. అందువల్ల మనకు అన్ని రకాలుగా సౌకర్యాలు వసతులు అవకాశాలు ఉన్నాయి, వాటన్నిటిని మనం సద్వినియోగం చేసుకుని ఆ కృష్ణ యొక్క భక్తి సేవలో మన అభివృద్ధి చెందడం కోసం మనం ప్రయత్నం చేయాలంటే ముఖ్య విషయం అది. మరి ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడంటే, నా మీద ధ్యానం చేయి, ఆ విధంగా చేయడం ద్వారా నువ్వు నా దగ్గర పొందావు అని చెప్తా ఉన్నారు. గోపికలు ఆ విధంగా నాకు భక్తి సేవను ఆచరించి నన్ను పొందారు, నీవు కూడా అదే విధంగా నా యొక్క భక్తి సేవను ఆచరించి అని చెప్తాడు. మరి మనం నిరంతరం కృష్ణ మీద ధ్యానం చేయాలి, ఆ విధంగా చేయడం అనేది మన వల్ల కావట్లేదు. ఎందుకని ఇంతగా మనం ప్రతిరోజు భగవంతుని నామం జపం చేస్తున్నాం, సంకీర్తనలో ఉన్నాం, తర్వాత భగవంతు యొక్క పుస్తకాలు ఈ యొక్క భగవద్గీత భాగవతం అధ్యయనం చేస్తున్నాం, వింటున్నాం, ఇన్నిగా చేసినప్పుడు కూడా మన మనసు కృష్ణ పట్ల ఆసక్తి పొందట్లేదు. దానికి భగవద్గీత 12 అధ్యాయాన్ని కృష్ణుడు వివరిస్తున్నారు. నా యొక్క భక్తి సేవని పెంపొందించుకోవడం కోసం సుప్రదంగా వ్యక్తి సహజంగా నా పట్ల ప్రేమ కలిగి ఉన్నట్టయితే అతడు అంటే అతను నేచురల్గా కొంతమంది నేచురల్గా కృష్ణ పట్ల భక్తి ఉంటుంది, ఆ వ్యక్తి నన్ను సులభంగా పొందుతాడు. ఒకవేళ దీనికి లేనట్టయితే నా మీద ధ్యానం చేయమంటారు. అంటే ఇక్కడ గోపికలు ఏ విధంగా చేశారు, నిరంతరం కృష్ణుని ధ్యానం చేయడం, కృష్ణుని గురించి చింతించేది, కృష్ణుని గుర్తుపెట్టుకుని మన కార్యాలు ఆచరించేది, ఈ పని చేయడం. ఒకవేళ అది కాననుకున్నట్టయితే నా మీద ధ్యానం చేయడం వీలు కానట్టయితే నీవు భక్తి సేవలో ఉండే విధి విధానం ఆచరించు అని చెప్తున్నాడు. అంటే మన యొక్క ప్రభాదాలు ఇచ్చిన కార్యక్రమాలు, ఉదయం కార్యక్రమాలన్నీ ఆచరిస్తూ భాగవత కథలు మనం శ్రవణం చేస్తూ భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేస్తూ భక్తుల సంగతిలో ఉంటూ సంకీర్తన నామజపం ఇవన్నీ చేస్తాం. ఇటువంటి ప్రాసెస్ భక్తి మార్గంలో విధి విధానం అనుసరించారు. ఒకవేళ అది కూడా నీకు వీలు కావట్లేదండి అయితే నీవు నా కోసం కర్మ చేయని చెప్తాను, అంటే భగవంతుని కోసం కర్మను ఆచరించడం. ఒకవేళ కర్మ చేయడం కూడా నీకు కష్టమో నాకు వల్ల కావట్లేదంటే నువ్వు కర్మ ఏది చేస్తావో దాని ఫలితాన్ని నాకు అర్పించని చెప్తున్నాడు. ఒకవేళ అది కూడా నాకు కాదనుకున్నట్టే నీవు కనీసము వైదిక ధర్మాలను ఆచరించు, అంటే మనిషి జీవితంలో తను చేసిన సహజమైన నైతిక విలువలను అనుసరించు. ఆ విధంగా నువ్వు అనుసరించడం ద్వారా నువ్వు మెల్లిమెల్లిగా ఉదాహరణ మీద ఉదాహరణ తోటి అభివృద్ధి చెందుతూ చివరికి పరిపూర్ణమైన ఆ భక్తి సేవని పొందగలుగుతా ఉన్నది. చివరి శ్లోకంలో ప్రభుపాదరు ఆ యొక్క భాషలో ఏం చెప్తానంటే, వ్యక్తులు ఈ విధంగా భగవంతుని మీద పరిపూర్ణ ధ్యానం లేనప్పుడు కూడా ఈ రకం ఏవైతే మనం వివరించిన పద్ధతులు ఉన్నాయో పద్ధతులు అనుసరించినప్పుడు కూడా సరళంగా అంటే మరో ఆలోచన లేకుండా కేవలం కృష్ణ నామాన్ని నిరంతరం ధ్యానం చేయడం ద్వారా అంటే జపం చేతనలో ఉండడం ద్వారా వ్యక్తి సులభంగా కృష్ణ యొక్క ఉన్నతమైన భక్తి స్థాయికి వెళ్ళిపోతాడని ప్రభుపాదరు వివరిస్తున్నారు. మరి ప్రభుపాదరు మనకిచ్చిన గొప్ప అవకాశం అనేది ఇక హరే కృష్ణ మహామంత్రం. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం తీవ్రంగా ఎప్పుడైతే జపం చేస్తామో చేతో దర్పణ మార్జనం యొక్క హృదయం అది మనం పరిశుద్ధం చేస్తుంది. పరిశుద్ధం ఎప్పుడవుతుందో మనం ఆ యొక్క కృష్ణ భక్తి సేవకి చేరగలుగుతాం. మరి హృదయ పరిశుద్ధం చేసుకోవడం కోసం మనం ఒకవైపు భగవంతుని నామ సంకీర్తనం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, రెండో వైపు యొక్క ఆహారాన్ని కూడా మనం ప్యూర్ ఆహారం పవిత్రమైన ఆహారం స్వీకరించడం తీసుకోవాలి, అంటే సాత్విక ఆహారం. ఎటువంటి ఆహారం మనకి ఈ యొక్క రజోగణాన్ని కానీ తమోగణాన్ని ఇవ్వకుండా సాత్వికను ఆలోచించే ఆహారం ఉంటుందో అటువంటి ఆహారం మనం తీసుకోవడం ద్వారా అది మనకి ఈ యొక్క కృష్ణ యొక్క భక్తి సేవ చేయడానికి ఇది సహాయపడుతుంది, ప్రోత్సహిస్తుంది. అందులో సాత్వికమైన ఆహారం తీసుకోవడం ద్వారా మనం సత్వగుణాన్ని పొందుతాం. సత్వగుణాన్ని పొందడం ద్వారా మనం సాత్వికమైన శాస్త్రాల్లో ఉండే విషయాలను మనం అవగాహన చేసుకోగలుగుతాం. శాస్త్రాలు ఉండే విషయాన్ని ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో అప్పుడు ఆయన భక్తి సేవ చేయడానికి మనం సహసిద్ధంగా మందని ఆసక్తి పెరుగుతుంది. తద్వారా మనం కృష్ణ భక్తిలో స్థిరై అంతిమగా కృష్ణ యొక్క ధామాన్ని చేరుకోవడానికి పొందగలుగుతామని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందులో హోల్ సెట్లో మొత్తం అంతా మనం గమనించినట్లయితే ప్రపంచంగా భక్తులైన వ్యక్తులను కూడా తన యొక్క ఎటువంటి గుణంలో ఉన్నప్పుడు కూడా అతను సత్వగుణంలో రావడానికి ప్రయత్నం చేయాలి. సత్వగుణంలో లేకుండా ఏ వ్యక్తి కూడా శుద్ధ సత్వం స్థాయిని ప్యూర్ కాన్షియస్లోకి పోవడానికి జరగనే జరగదు అనే విషయం తెలుసుకోవాలి. మరి మనందరం తమో గుణం లేదు రజోగుణం లేదు తమో గుణం అనే రకరకాల బంధువులు ఎదుర్కొన్నాం కాబట్టి దీని నుంచి బయటపడాలంటే తమోగుణ స్థాయిలో ఉన్న వ్యక్తి తన్ను రజోగుణ స్థాయిలోకి ఉద్ధరించుకోవాలి, రజోగుణ స్థాయిలో ఉన్న వ్యక్తి సత్వగుణ స్థాయిలోకి ఉద్ధరించుకోవాలి, సత్వగుణ స్థాయి ఉన్న వ్యక్తి శుద్ధసత్వ స్థాయిలోకి ఉద్ధరించుకోవాలి. ఎగ్జాంపుల్ తమోగుణంలో ఉన్న కొన్ని సమయంలో మనం జపం చేసినప్పుడు నిద్ర వస్తుంది, లేదంటే ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు ఉత్సాహంగా చేయాలనుకుంటాం కానీ ముందు రోజు చాలా అలసట వల్ల లేదంటే సహజంగా మన స్వభావం నిద్రపోవడం అనే భావం కలిగి ఉండే వాళ్ళు మనం సేవ చేయడానికి ఉత్సాహం లేకుండా డల్గా ఉంటుంది. అప్పుడు మన యొక్క మనోభావాన్ని రజోగుణ కార్యాలు చేసే విధంగా మనం ప్రోత్సహించుకోవాలి. అప్పుడు రజోగుణ స్వభావం ఏంటి, ఎప్పుడు ఏ విధంగా మనం ఉద్రేకంగా ఉండాలి, ఎట్లా మనం ఇంకో వ్యక్తిని అదుపులో పెట్టుకోవాలనే స్వభావం కాబట్టి అప్పుడు మన ఎవరైనా కించపరిచిన వాళ్ళు ఉన్నా లేదంటే మన ఎవరైనా దూషించిన వాళ్ళున్నా లేదంటే మనకి ఎవరైనా స్ట్రాంగ్ గా చెప్పినట్లున్నారు వాళ్ళని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో వెంటనే మనం తమోగుణించి రజోలోకి వస్తాం. ఎస్, ఆ వ్యక్తి అంటే అన్నాడు నన్ను నువ్వు సరిగా జపం చేయట్లేదు, నువ్వు సరిగా ప్రవర్తించట్లేదు అని చెప్పాడు కాబట్టి అని ఆ వ్యక్తిని మనం ఖండించడం కోసమే లేదంటే అతను మనం సక్రమంగా ప్రవర్తించడం కోసం మనం రియాక్ట్ అవుతాం. ఎప్పుడైతే యాక్ట్ అవుతాం రజోగుణ స్థాయిలోకి మనం వస్తాం, అప్పుడు మనం ఏదైతే కార్యక్రమం ఆచిస్తామో ఆ కార్యక్రమం సక్రమం చేయగలుగుతాం, ప్యూర్ చేయగలం, నిద్ర నుంచి బయటపడగలుగుతాం. ఒకవేళ రజోగుణంలో ఉన్నాం, రజోగుణంలో ఇప్పుడు ఎట్లా మనం నా యొక్క ప్రాథమిక చూపించుకోవాలి, ఇతరుల నుంచి నేను గొప్పవాడు కనిపించుకోవాలి అనే శుభం కలిగి ఉన్నాం, దాన్ని శుద్ధ సత్వగుణంలో పట్టుకెళ్లారంటే సాత్వగుణ వ్యక్తి ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలి, ప్రశాంతంగా ఏ విధంగా ఉండాలి, శాస్త్రాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎటువంటి స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి మనం శాస్త్రాల గురించి అంటే భగవద్గీత భాగవతం శ్లోకాలను మనం మననం చేయాలి. ఎప్పుడైతే శ్లోకాలు మనం మననం చేస్తామో అప్పుడు రజోగుణ స్థాయిలో నుంచి మనం సత్వగుణ స్థాయిలోకి రాగలుగుతాం. సత్వగుణ స్థాయి అనేది మనకి ప్యూర్ శుద్ధ సత్వాన్ని సాయం చేసుకోవడానికి అది రైట్ స్టేజ్ కాబట్టి సత్వగుణ స్థాయి కూడా పరిపూర్ణ స్థాయి కాదు, దానికన్నా ఉన్నతమైన స్థాయి శుద్ధ స్థాయి. ఆ విధంగా ఆ స్థాయికి మనం పెంపొందించుకోవచ్చు అండి, ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అందులో ఈ యొక్క శ్లోకంలోని గోపికలు ఎటువంటి గొప్ప కార్యాలను చేయలేదు, కేవలం కృష్ణుని గురించి నిరంతరం ధ్యానం చేస్తూ కృష్ణునే తలుచుకుంటూ కృష్ణుని కొరకే తమ కార్యాలు ఆచరిస్తూ వాళ్ళు తమ జీవితాన్ని గడిపారు కాబట్టి వారి యొక్క భావనకి కృష్ణుడు ఎంతో అంకిత పంటే వాళ్ళకి అమ్ముడిపోయారు, అంటే రుణపడిపోయాడు పూర్తిగా. ఇక నీకు ఏ విధంగా మిమ్మల్ని నీ రుణాన్ని తీసుకోగలను అని కృష్ణుడే గోపికలు చెప్తా ఉన్నమాట. అంటే వ్యక్తి ఎప్పుడైతే ఎటువంటి స్వార్థభావం లేకుండా తన కార్యం ఆచిస్తాడో అప్పుడు కృష్ణునికి మనం అదే కరుణ్ణి అదే ప్రేమని మనం పొందగలుగుతామండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది ఈ శ్లోకంలో నాకు అర్థమైంది. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు, కామెంట్ ఉంటే చేయొచ్చు. నేను లాస్ట్లో చెప్పాను, విన్నారు మీరు లాస్ట్ వినలేదు, మీరు లాస్ట్ వెళ్ళిన మొత్తం అన్ని చివరికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నప్పుడు కూడా ప్రభుపాదులు ఏం చెప్తుంటే కేవలం భగవంతుని నామాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ కీర్తిస్తూ ఉన్నట్టయితే వాడు సులభంగా అత్యంతమైన స్థాయిన కృష్ణ భక్తి స్థాయికి చేరుకుంటాడని. అయితే మీరు చెప్తున్న విధానం ఇక అష్టాంగ విధానము కర్మయోగం ఆచరించడం అంది సాధారణ జీవులైన వ్యక్తులు కర్మయోగం ద్వారా లేదా జ్ఞానయోగం ద్వారా లేదా ధ్యానయోగం ద్వారా వాళ్ళు మెల్లిమెల్లిగా ఉద్ధరించబడతారు క్రమక్రమంగా వారికి ఆ విధంగా ఇవ్వబడింది. ఎందుకోసం అంటే వాళ్ళకి జగత్తులో ఇంద్రియభోగం అనుభవించాలని తీవ్ర ప్రయాస కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళని మెల్లిమెల్లిగా కృష్ణ చిత్తవంతులు చేయడం కోసం వేదాల్లోని ఉపనిషత్తుల్లోని ఈ రకాల విధానం ఇవ్వబడ్డాయన్నమాట. వాడు మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ ఆ ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాడు. ఆ ప్రాసెస్ అది ప్రవృత్తి మార్గం, ఇది నివృత్తి మార్గం. మీరు చెప్పింది ప్రవృత్తి మార్గం, నేను చెప్తుంది నివృత్తి మార్గం. నివృత్తి అంటే ఏమీ లేదు, సరళంగా ఆధ్యాత్మిక వచ్చిన సూచన తీసుకోవడం, దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళడం అంతే. ఆ విధంగా నువ్వు ప్యూర్ కన్సర్ కలిగంతావు. జయ శ్రీ శ్రీ రాఘవన్ భగవానికి, శిలా ప్రభుత్వానికి గౌరవ ప్రేమ ఉంది.